కలియుగ ప్రభావంలో ఏమిటో తెలియదు కానీ కొట్టడం తిట్టడం ఎక్కువైపోయిందండి. భార్యను కొట్టడం ఏమిటి, దిక్కుమాలాడు, ఎంత నీచుడు వాడు. ఏ విధంగా అయినా ఆడవాళ్ళని కొట్టకూడదు, అత్యవసరమైతే పోతన తాటకి వంటి వాళ్ళనైతేనే సంహరించాలి. అంతేగాని చిన్న చిన్న విషయానికి భార్య పాలకోవ అడిగితే కొట్టేయడమా, భార్య మీద అలిగి మంచం మంచి కిందకు తోసేయడమా, ఇవన్నీ ఎన్ని తప్పుడు పిచ్చి పనులు. ఇలాంటి తప్పుడు పనులు చేసేవాడు ఏ పుణ్యం చేసినా ఆ పుణ్యం నశించిపోతుంది. అలాగే భార్య కూడా భర్తను చితక కొట్టేయకూడదు, కర్ర పెట్టి బాధేయకూడదు. కొంతమంది వాళ్ళ వెర్షనే చెబుతారు, మా ఆయన కొట్టాడు తిట్టాడు అంటారు, కానీ ఈవిడు కొట్టిన విషయం చెప్పదు. ఒక ఆవిడ అలాగే చెప్పేది అనమాట మాతో, మా ఆయన కొట్టేస్తున్నాడు అండి తిట్టేస్తున్నాడు అండి అని. కానీ వాడేమంటాడు, ఈవిడ నన్ను ఏడిపించేస్తోందండి, నన్ను కొట్టిందండి చూడండి, నన్ను మంచం మీద తోసిందండి అంటాడు వాడు. ఇప్పుడు ఇద్దరులో ఎవరిది నమ్మాలో తెలియట్లేదు. ఎవరన్నా ఆ మొగుడు చూస్తే వాడు పిట్టలా ఉంటాడు, ఈవిడికి వచ్చేలా ఉంటుంది. ఆ మొగుడు ఈవిడ ఎలా కొట్టాడో నాకు అర్థం కాదు ఇప్పటికీ. సరే ఈవిడ పతివ్రత అయి ఉండొచ్చు, ఆ పిట్టలా ఇంత ఉన్నవాడు కూడా కొడుతూ ఉంటే తట్టుకుందేమో అనుకున్నాను చివరికి, అలా అనుకున్నాను. కొంతమంది చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, వాడు చూస్తే 3 అడుగులు ఉంటాడు, ఉఫ్ అంటే పడిపోతాడు. వాడు నన్ను కొట్టాడండి అంటుంది ఈవిడ, కాదండి ఆవిడే కొట్టింది అంటాడు ఈయన. ఇవి నిజం, నేనే అసత్యం అట్లా, ఇవి జరిగాయి, ఇందులో ఏది సత్యమో దేవుడికి తెలియాలి. సరే ఇవన్నీ మనం పక్కన పెడితే భార్యామణి వెళ్ళి రమ్మన్నది ఎందుకంటే ఈయన బాగుపడతాడని తెలుసు కనుక. ఆయన వచ్చి పురాణం పూర్తయ్యేదాకా అగస్త్యుడు అక్కడ కూర్చోమంటే కిక్కును అనకుండా కూర్చున్నాడు, ఎందుకంటే పురాణం మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కనుక. ఆయనే అగస్త్య మహర్షి. ఇంతమంది మహానుభావులైన ఋషుల చేత సేవింపబడుతున్న అగస్త్యుడు కొంచెం పొట్టిగా పొట్టతో ఉన్నాడు, పరమజ్ఞాని. ఆయనకున్న శక్తి సామాన్య శక్తి కాదు, పర్వతాలను స్తంభింపచేశాడు, సముద్రం మొత్తం ఒక్క దెబ్బకి తాగివేశాడు. ఇంత ఎందుకు, నేను ఇంద్రుణ్ణి అని అహంకరించిన నహుషుణ్ణి కొండచిలువుగా మార్చి భూలోకంలో పారవేశాడు. ఇల్వలాసురుడు వాతాపి అని పేరు కలిగిన ఇద్దరు రాక్షసుల్ని చిటికలో చంపినవాడు. సముద్రం మొత్తం గుటుక్కు తగ్గేటండి, ఒక్క దెబ్బకి తగేశాడు ఆయన. మొత్తం సముద్రాన్ని ఇలా దగ్గరికి వెళ్ళి ఏ చేతిలోకి రా అనగానే మొత్తం సముద్రం చేతిలోకి వచ్చింది. ఓంకే శివ ఎస్ స్వాహ అని ఒక్క గుటకలో తగ్గాడు. మళ్ళీ రెండోసారి నారాయణ ఎస్ స్వాహ లేదు, మాధవ ఎస్ స్వాహ లేదు, సింగిల్ టేక్లో తాగేశాడు ఆయన. మనమేమో మంచినీళ్ళు సీసా తాగలేకపోతున్నాం గడగడ. ఇందాక వస్తున్నప్పుడు మా తాతగారు సిగ్నల్ దగ్గర ఒక క్షణం ఆపారు. అప్పుడు ఎడం వైపు చూశాను, అక్కడ కలిపురుషుడి షాప్ ఒకటి ఉంది, అందులో ఒకడు ఇంత సీసా తీసుకుని గడగడ తాగేశాడు. వాడు అపర అగస్త్యుడు అనమాట. ఆయన అగస్త్యుడైతే వీడు విగస్త్యుడు. ఒక్క దెబ్బకి ఆ సీసా మొత్తం గుడుక్కు గుడుక్కు తాగుతూ ఉంటే ఓరి నువ్వు ఎంత గొప్పవాడు రా బాబు అనిపించింది. అడిలిపోయావు చూస్తే ఏమిటో, భగవంతుడు వాడికా శక్తి పెట్టాడు, అంతటి విషాన్ని ఒక్క దెబ్బకి తాగగలిగాడు. సరే ఏదో పక్కన పెడితే అగస్త్యుడు సముద్రం మొత్తం తాగిన మహాత్ముడు. అటువంటి అగస్త్యునికి నమస్కరించి పురాణం అయ్యేదాకా పక్కన కూర్చున్నాడు. పురాణం అయ్యాక అగస్త్యుల వారు ఇప్పుడు ఈ గార్ధభముఖంతో ఉన్నటువంటి పుణ్యశీలుణ్ణి దగ్గరికి పిలిచి, నాయన నీ కష్టం ఏమిటి, సాధారణంగా మానవులకి గాడిద ముఖం ఉండదే, మానవముఖమే ఉండాలి, ఎందువల్ల నీ ముఖం ఇలా అయిపోయింది అని అడిగాడు. ఏమోనండి అది తెలియక మీ దగ్గరికి వచ్చాను. కుత్సితాస్యం మహాపాపం రక్ష రక్ష దయానిధే. నీవు తపోనిధివి, మహాతపస్యాలివి, అగస్త్యుడివి, నీ గురించి విన్నాను. ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా కన్నారా చూడగలనా అనుకున్నాను, నా అదృష్టవశాత్తు చూచాను. ఒక్కోసారి మనకి ఎంత ఆనందం కలుగుతుందో తెలిసినా, ఏ టీవీలోనో చూసి 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 ఎప్పుడైనా జీవితంలో ముఖాముఖి చూడగలమా అనుకున్నప్పుడు మన అదృష్టవశాత్తు ఆయన ఏ నాగోలుకో వచ్చి ఉపన్యాసం చెబుతూ ఉంటే అప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. ఆహా ఈయన చూసామే అనిపిస్తుంది కదా, జ్ఞానులకు అలా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారట, ఎవరు పుణ్యశీలుడు అగస్త్యుడు, మహాత్ముడు, జ్ఞాని, తపస్శాలి, ఆయన తన ప్రభావంతో ఏదైనా చేస్తాడు అని ఎంతో మంది చెబుతూ ఉంటే విన్నాడు. జీవితంలో ఒక్కసారైనా అగస్త్యుడిని చూడగలనా అనుకున్నాడు, ఇప్పుడు చూశాడు. అది కూడా గాడిదముఖం వచ్చాక చూశాడు, పోనీ బాగున్న రోజుల్లో చూడలేదు. అది కూడా అదృష్టమే, కష్టకాలంలో ఆయన్ని చూడడం అదృష్టమేగా మరి. అందువల్ల నా భాగ్యం పండింది. ఏనాడు నిన్ను చూడలేనేమో అనుకున్న నేను చూడగలిగాను. నేను ఏదో తెలియని పాపం చేశాను, ఆ పాపం వల్ల నా మూతి మారిపోయింది, గాడిద ముఖం వచ్చింది. నువ్వే నన్ను రక్షించాలి, నువ్వు దయాస్వరూపుడివి. నేను ఏ పాపం చేయడం వల్ల ఈ రూపం వచ్చిందో తెలుసుకుని నన్ను ఈ రూపం నుంచి విముక్తుణ్ణి చెయ్యి, నా ముఖం తిరిగి నాకు వచ్చేలా చెయ్యి. పూర్వం నా ముఖం చాలా అందంగా ఉండేది, నిండు చందమామలా ఉండేది, మా ఆవిడ ముఖం చూసి వరించింది, ఇప్పుడు నన్ను భరించలేక తరిమేసింది బయటికి. దయతో నా ముఖాన్ని నాకు ఇప్పించవా, ఏ దోషం చేయటం వల్ల నాకు ఈ రూపం వచ్చిందని అడగ ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకుని విషయం కనిపెట్టేశాడు. నాయన, నువ్వు శ్రాద్ధానికి భోక్తగా బిడ్డలు లేని ఒక గుడ్డ అని పిలిచావు, ఆ పాపం వల్ల నీకు ఈ రూపం వచ్చేసి. దానానికి అందరూ పనికొస్తారు, ఒక్క శ్రాద్ధంలో భోక్తగా మాత్రం పిల్లలు లేని వాడిని పిలవకూడదు. ఇది నియమం అంతే, శ్రాద్ధానికి ఆ నియమం పెట్టాడు శాస్త్రాలలో భగవంతుడు. శ్రోత్రియం పుత్రరహితం శ్రాద్ధేత్వం వినియుక్తవాన్. శ్రాద్ధంలో పిల్లలు లేని ఒకణ్ణి పిలిచావు, ఆయనకి నీకు దానం చేయాలనిపిస్తే ఇంకేదన్నా దానం ఇవ్వవలసింది, ఇంకో కార్యానికి పనవలసింది, కానీ పొరపాటున శ్రాద్ధంలో భక్తగా పిలిచావు, దానివల్లే నీకు ఈ ముఖంలో మార్పు వచ్చింది. ఒకవేళ ముఖంలో మార్పు రాకపోతే ఏ నరకానికో వెళ్ళి నానా యాతన అనుభవించేవాడివి. నిజంగా ఒక విధంగా భూలోకంలోనే గాడిద రూపంలో ఆ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవడం లాభం. నీవు సత్యం పలికేవాడివి, ధర్మాన్ని ఆచరించిన వాడివి. సత్యం ధర్మం ఈ రెండింటిని విడిచిపెట్టకుండా ఆచరించేటటువంటి వాళ్ళు తాము చేసిన పాపాన్ని ఇక్కడే వికృత రూపంలో అనుభవిస్తారు. ఇక్కడ అనుభవించడం వల్ల పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంటుంది, తద్వారా పాపం నుంచి విముక్తి పొందుతాడు, అప్పుడు మరణించాక నరకానికి వెళ్ళడు, స్వర్గానికి కడతాడు. అదే ఇక్కడ ప్రాయశ్చిత్తం జరగకపోతే, ఈ వికృతాకారం రాకపోతే ఈ దుర్మార్గుడు శ్రాద్ధంలో చేసిన పాపం వల్ల మరణించాక కొన్ని వేల సంవత్సరాలు కఠోర నరకాల్లోకి వెళ్ళిపోతాడు. ఆ కఠోర నరక శిక్షలు అనుభవించడం కంటే ఇదే నయ్యం. ఇప్పుడు నీకు ఒక విషయం చెబుతున్నా, తక్షణమే ఈ సువర్ణముఖి తీరానికి ఉత్తర భాగంలో ఉన్న వెంకటాద్రి దగ్గరకు వెళ్ళు, కొండ మీదకి వెళ్ళు, అక్కడ ఆకాశగంగా అనే ఒక దివ్య తీర్థం ఉన్నది, ఆ ఆకాశగంగలో సంకల్పం చెప్పుకుని స్నానం చేసిన వెంటనే నీ పాపం పోతుంది, నీ గాడిద ముఖం పోతుంది, నీ వైరూప్యం తొలగిపోతుంది, సందేహం లేదు. అనగా దయతో నాకు కూడా వచ్చి ఆకాశగంగ చూపించి సంకల్పం చెప్పించి నా చేత స్నానం చేయించండి అన్నాడే. నీ నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వేది అన్నట్టు వెనకడికి అవడం. పాపం అలాంటి మా పరమేశ్వర్ లాంటి లాయర్ గారు ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, గురువుగారు మీ నెత్తి మీద అండి అదేదో తేగ ఉందండి అన్నట్ట, గడ్డి పరకుంది అన్నట్ట. గడ్డి పరకుందా, ఎలాగో చెప్పేవుగా, నువ్వే తీసి అన్నట్టు. అందువల్ల ఇతరులకు ఏదైనా సలహా ఇస్తే వాళ్ళు మన చేతే పని చేయిస్తూ ఉంటారు. ఏదో రోడ్డు మీద అరటి పండు తొక్కబడింది, కంగారులో వెళ్ళిపోతూ తొక్కబడింది, తీయండి చెప్పావుగా నువ్వే తీయచ్చు అన్నట్టు పక్కవాడు. కాకపోతే అగస్త్యుడు ఈ మాట చెప్పగానే పుణ్యశీలుడు, మీరే దగ్గర ఉండి నన్ను కొండ మీదకి తీసుకువెళ్ళి ఆకాశగంగలో స్నానం చేయించండి అని ఎందుకన్నాడంటే, ఇతనికి కొండ పరిచయం లేదు, ఆకాశగంగ ఎక్కడుంటుందో తెలియదు. ఆ రోజుల్లో ఇప్పటికి మళ్ళీ నేమ్ బోర్డులు లేవు, అక్కడ ఆకాశగంగ, పాపనాశనం, ఫ్రీ బస్సు ఇవేం లేవు. అందులో మనుష్య సంచారం తక్కువగా ఉండే కాలం అది ఆ కృతయుగంలో. అందుకని తీరా ఆకాశగంగ అనుకుని ఇంకో దాంట్లో ములుగుతామేమో, దానివల్ల పాపానికి ప్రాయశ్చిత్తం కాదేమో అని పాపం ఆర్ద్రతతో కంఠం ద్రవించిపోతూ ఉండగా అడిగాడు అన్నమాట, నన్ను అక్కడికి తీసుకెళ్ళు, ఆకాశగంగ చూపించు, సంకల్పం నువ్వే చెప్పు, నా చేత స్నానం చేయించు, స్నానం చేసి నేను పాపవిముక్తుడయ్యాక నీ పాదాలు పట్టుకుంటాను తండ్రి అని భక్తితో అడిగితే అగస్త్యుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అమ్మో నేను ఎక్కడ నడుస్తాను, కొండ మీదకి అనలేదండోయ్, నీ వంకతో మళ్ళీ కొండ మీదకి రావచ్చు, వచ్చి మా శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు. నాకు ఆ శ్రీనివాసుడు అంటే పరమభక్తి, ఆయన ఎన్నో పర్యాయములు నాకు దర్శనమిచ్చాడు, నీ వెంట వస్తానని చెప్పి ఆ రాత్రికి విశ్రాంతి తీసుకోమని మరునాడు ఉదయమే అతన్ని లేపి తక్కిన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని స్నానానంతరం కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆకాశగంగ దగ్గరికి తీసుకెళ్ళాడు. తానే స్వయంగా సంకల్పం చెప్పాట, ఎంత అదృష్టవంతుడు ఈ పుణ్యశీలుడు అనిపిస్తుంది. అయితే ఇది కానీ గాడిద ముఖం వస్తే వచ్చింది కానీ పాపాలు బూడిదైపోయి యోగం పట్ల. అగస్త్యుడు లాంటి వాడు సంకల్పం చెబుతాటండి, చెప్పాడు అక్కడ. సంకల్పానంతరం బుడుం బుడుంగని ముక్కు పుచ్చుకుని అందులో ములిగాడు. ముక్కు పుచ్చుకుని ఎందుకు ములుగుతారంటే, ముక్కు పుచ్చుకుని ములగకపోతే ముక్కులోకి నీళ్ళు ఎడతాయి, కళ్ళల్లోకి నీళ్ళు ఎడతాయి, చెవుల్లోకి నీళ్ళు ఎడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అందుకని ముక్కు చెవులు ఇలా మూసుకుని ములిగితే లోపలికి నీళ్లు వెళ్ళవు. ముక్కుల్లోకి బాగా నీళ్లు పెడితే ఇక అక్కడి నుంచి హచ్చి హచ్చి అని తొమ్మడం, తుమ్మితే పక్కవాడికి భయం, ఎందుకు వచ్చింది ఈ గొడవ. అందుకని ముక్కులు మూసుకుని ములగాలట. ఎప్పుడైనా మొదటిసారి నీళ్లలో ములిగేటప్పుడు ఇలా రెండు చెవులు ఇలా ముక్కులు, ఆ తర్వాత కళ్ళు మూసుకుని ములగాలి. మునిగితే ఆరోగ్యం. అసలు స్నానం చేసే విధానంలో అదొక విధానం. ఈయన అలాగే ములిగాడు, మూడుసార్లు ములిగాడు. మొదటిసారి ములిగాడు, ఇంకా గాడిద ముఖం అలాగే ఉన్నది. సెకండ్ టైం ములిగాడు, గాడిద ముఖం అలాగే ఉంది. మూడోసారి ములిగి పైకి లేచాడు, గాడిద ముఖం పోయింది, అందమైన పూర్వ ముఖం తిరిగి వచ్చేసింది అతనికి. గొప్ప విషయం ఏమిటంటే, కామ శక్రోపమం ముఖం అంటే మన్మధునితో పోల్చదగిన ముఖం వచ్చిందట. మన్మధుడి ముఖం ఎలా ఉందో ఇతని ముఖం ఎలా ఉందన్నారు. అంటే మన్మధుడు అంతటా అందగాడు అయిపోయాడు అనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే నాలాగా అందమైన ముఖం కలిగిన వాడు అయిపోయాడు. అలా అనుకోకపోతే మరి ఎవడికి వాడు తన మన్మధుడు అనుకోవడం ధర్మంలేండి. పక్కవాళ్ళ ముఖం మాత్రం అసహ్యంగా ఉంటుంది, కానీ వీడి ముఖం అద్దంలో చూసుకుంటే అబ్బో ఎంత బాగున్నానో అనుకుంటాడు. ఏ దిక్కుమాలని చూసినా అలాగే అనుకుంటాడు. అది మానవ బలహీనత అనుకుంటాను కదా. కానీ ఇతడికి నిజంగా మన్మధ ముఖం వంటి ముఖమే వచ్చింది. ఇది పరమ పవిత్రమైన ఆకాశగంగా మహాత్మ్యం. ఇవ్వకూడని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, ఇంట్లోకి ఎవడిని పెడితే వాడిని రానివ్వడం వల్ల వాడి పాదాల వల్ల ఇంట్లోకి వచ్చినటువంటి అపవిత్రత, ఇవన్నీ ఆకాశగంగా స్నానం వల్ల తొలగిపోతాయటండి. కొంతమందిని ఇంట్లోకి రానివ్వకూడదు. ఆ వ్యక్తి ఎవడో మనకు తెలియదు. అటువంటి వాడిని ఇంట్లోకి రానిస్తే ఇంటికి చాలా దోషం పట్టుకుంటుంది. అందుకే పూర్వం ఇంట్లోకి ఎవడన్నా అలాంటి వాడు వస్తే కాళ్ళు కడుక్కొని కాస్త ఆచమనం చేసి ఇంట్లోకి రానివ్వారు. ఏమో వచ్చినవాడు బ్రహ్మహత్యా పాపమే చేశాడు, స్త్రీ హత్య చేశాడు, శిశు హత్య చేశాడు, దొంగాడో ఏం మనకు తెలియదు కదా. పంచమహాపాతకములు చేసిన వాడు ఇంటిలో ఒక అడుగు పెడితే ఆ ఇల్లు తుడిచిపెట్టుకుపోతుంది. అందుకనే ఎప్పటికప్పుడు ఇంట్లో మణిద్వీపాన్ని పారాయణం చెయ్యాలి. మణిద్వీప పారాయణ వల్ల ఇలాంటి పాపాత్ములు అడుగు పెట్టడం వల్ల వచ్చే నీచత్వం తొలగిపోతుంది. పాపాత్ములు అడుగు పెట్టడం వల్ల ఇంటికి పట్టే శని తొలగిపోతుంది, కలిదోషం తొలగిపోతుంది. అలా దోషం తొలగించే శక్తి మణిద్వీపమునకు ఉన్నది. కాబట్టి వీలున్నంత వరకు మణిద్వీపాన్ని ఇంటిలో పారాయణ చేసుకోండి. నేను మొత్తం మణిద్వీపంలో ఉన్న అధ్యాయాలన్నీ పారాయణ చేసి యూట్యూబ్లో పెట్టించాను మన భక్తుల ద్వారా. కాబట్టి వద్దిపర్తి పద్మాకర మణిద్వీపం అంటే వచ్చేస్తుంది. అది ఇంట్లో ప్లే చేసుకోండి చాలు, మీరు హాయిగా వాస్తు దోషాలు తొలగించుకుని ఇంట్లో సుఖంగా ఉండవచ్చు. శ్లోకములే పారాయణ చేయాలి. అంతేగాని పిచ్చి పిచ్చి పాటలు ఉంటాయి, ఏముంటుంది దానిలో ఉపయోగం. మణిద్వీపానికి వారధులు వారధులు అంటే అది వినడానికి బాగుంటుంది, కానీ దానివల్ల ప్రయోజనం తక్కువగా ఉంటుంది. శ్లోకమే పారాయణ చేయాలి. బ్రహ్మలోక దుర్ధభాగే సత్యలోకోస్తి సహస్రుత మణిద్వీప సయేవాస్తి ఎత్ర దేవీ విరాజతే. ఇది మొదటి శ్లోకం. బ్రహ్మలోకం కంటే పైలోకంలో పైభాగంలో సత్యలోకమును ఒక లోకం ఉన్నది, అదే మణిద్వీపము, అక్కడ దేవి ప్రకాశిస్తున్నది అనే శ్లోకముతో మణిద్వీప వర్ణనం దేవీ భాగవతంలో ప్రారంభమవుతుంది. ఇది భక్తి శ్రద్ధలతో ఇంట్లో పారాయణం చేయించుకున్న మనం పారాయణం చేసిన పారాయణం చేస్తున్నప్పుడు విన్న ఇక ఇల్లు పరమ పవిత్రం అయిపోతుంది. చివరిలో చెప్పలేదా, నవీన గృహ నిర్మాణే వాస్తు యాగే తథైవచ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు, గృహప్రవేశం చేస్తున్నప్పుడు ఎంతో భక్తితో శ్రద్ధతో మణిద్వీపమును ఇంటిలో పారాయణము చేయించండి. దానివల్ల వాస్తు యాగం జరిగిన పుణ్యం వస్తుంది, మీ ఇంట్లో శుభములు దొరుకుతాయి. కళ్యాణం తేన జాయతే, వాస్తుయాగము మొదలైనవి చేయడం వల్ల వచ్చే శుభములు కలుగుతాయి. మీ ఇంట్లో శుభములు తప్ప అశుభాలు ఉండవు. అందువల్ల ఇంటికి ఉన్న దోషాలు పోవడానికి, వాస్తు దోషాలు పోవడానికి, నీచులు ఇంట్లో అడుగు పెట్టడం వల్ల వచ్చే దోషాలు పోవడానికి ఈ మణిద్వీపమే దిక్కు. ఇంకా ఏది అంత బాగా ఇంటిని బాగు చేయలేదట. అందుకని పూర్వకాలంలో మణిద్వీప పారాయణం చేయించేవారు. అసలు సాధ్యమైనంత వరకు ఎవరిని పెడితే వాడిని ఇంట్లోకి ఎందుకు రప్పించడం? నీకు వాడు ఎవడో తెలియదు, ముక్కు మొగం తెలియదు, వాడు ఏ పాపాత్ముడో తెలియదు. అటువంటి వాడిని అనవసరంగా ఇంట్లోకి పిలిచి పర్వాలేదు మా ఇంట్లోకి రండి, మా బెడ్రూమ్లో మీరు పడుకోండి, మేము హాల్లో పడుకుంటామంటే తెల్లారేసరికి బెడ్రూమ్లో ఉన్నని ఎత్తుకుపోతాడు. నిజంగా జరిగింది ఇది. గణపవరం అని ఒక పల్లెటూళ్ళో కొంతకాలం నేను పురాణం చెబుతూ ఉండిపోయాను. ఆ ఊళ్ళో మాకు తెలిసిన ఒక మిత్రుడు ఉండేవాడు, నాకు మిత్రుడు, క్లాస్మేట్. వాడు పురాణాల్లో అతిథులకి సేవ చెయ్యాలని విన్నాడు, అతిథులకి సేవ చేయాలని విన్నాడు తప్ప మిగతావన్నీ వినలేదు. ఈ పురాణం వినేవాడు కొన్ని వింటారు, కొన్ని వినరండు, వాడికి నచ్చింది వింటాడు. అలాగే వీడు కూడా అతిథులకి సేవ చేయాలి, అతిథుల్ని దేవుళ్ళ చూడాలి, విష్ణువులో చూడాలని ఎప్పుడో చెప్పాడు నేను పురాణంలో. ఓ రోజున సాయంకాలం వేళ భిక్షాందేహ్యను ముష్టివాడు వచ్చాడు. వెంటనే ముష్టివాడిని, ఆహా, ఈ ఇంటికి వచ్చిన ముష్టివాడు సాక్షాత్తు విష్ణువు, అబ్బో అతిథి దేవోభవ అభ్యాగత స్వయం విష్ణు అని మా పద్మాకర్ గారు చెప్పారని వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి వాడి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నట్టు. వాడు కంగారు అడిపోయి నేను ముట్టాడే అన్నట్ట, ముట్టే అడిగి లేదు, గిట్టే అడిగి లేదు, నువ్వు విష్ణువు అన్నాడు ఈయన. వాడికి అన్నం పెట్టాడు శుభ్రంగా, వాడి ఇంట్లో బెడ్రూమ్. అదృష్టవశాత్తు వాళ్ళు ఆవిడ ఎవరు ఇంట్లో లేరట, అందుకని ఇది మంచం మీద నువ్వు పడుకోని వీడు వచ్చి హాల్లో పడుకున్నాడు. పొద్దుటే వాళ్ళు ఆవిడ పుట్టింటి నుంచి వచ్చి కాలికి బిల్ల కొట్టగానే వీడు తలుపు తీయగానే అమ్మ అడిగిపోయింది ఆవిడ. కట్టు చూసుకుని ఏమిటి ఆకారం అంది. అప్పుడు చూసుకుంటే ఒంటి మీద డ్రాయర్ కూడా లేదు. వీడు కంగారు పడి కట్టిన మొహానికి కట్టుకుని, నడువు కట్టుకుని, మొహానికి కట్టుకుంటే ఉపయోగం ఉందండి, నడువు కట్టుకుని కంగారు పడి బెడ్రూమ్లోకి వెళిస్తే ఇంట్లో పరుపు లేదు, మంచం మీద దుప్పటి లేదు, బీరువా బార్లా తెరిచి ఉంది, అందులో ఉన్న నగలు, డబ్బు, కట్టలు, సమస్తం ఇంట్లో ఉన్నవన్నీ ఊడ్చుకుని వీడు నిద్రపోతూ ఉండగా ముష్టాడు పట్టుకుపోయాడు. బహుశా వీడు పడుకున్నాక వాడు ఏమత్తు మంది పెట్టాడు, అసలు వీడికి మెలకు కూడా రాలేదు. చండి, పక్కవాళ్ళు అన్నారు రాత్రి 2-3 ఎడ్ల బళ్ళు వచ్చాయండి, మీరు ఏమన్నా పుట్టింటికి కొడుతున్నారేమో, మీ అత్తారింటికో అనుకున్నాం మేము అనుకున్నారు వాళ్ళు. రామరామ, ఇల్లంతా ఊడ్చిపెట్టి పట్టుకుపోయాడు. జరిగింది మా కళ్ళ ముందు జరిగింది. తర్వాత వాడికి మళ్ళీ ఇంట్లో మంచం అమర్చుకోవడానికి, వాళ్ళ ఆవిడకి మంగళసూత్రాలు చేయించడానికి 25 పట్టిందిట. వీడు మొత్తం కొల్లగొట్టి పట్టుకుపోయాడు. వీడు నానాయాత్ర పడి వ్యవసాయం చేసి అవి చేసి ఇవి చేసి కూడబెట్టేసరికి 25 పట్టింది. ఈ కంగారులో కర్మ ఏమిటంటే, పక్కింటి వాళ్ళ దగ్గర వీళ్ళ ఆవిడ 2 గాజులు బంగారం గాజులు ఎరువు తెచ్చిందిట. వీడింట్లో సొంపు పోతే పోయింది, పక్కింటి ఆవిడ బంగారపు గాజులు కూడా, ఆవిడ వచ్చిన ఆ గాజులు అంది. దాంతో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కూలీ పని చేశారు 2 ఏళ్ళు తమ పొలంతో పాటు పక్క పొలంలో కూడా. కాబట్టి ఈసారి మీకు ఎవరన్నా ముష్టాడు వస్తే వాడిని ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెట్టండి, మా గురువుగారు చెప్పారండి, అంతే కదా ఏమండి విశ్వనాథ్ గారు. అందువల్ల కొంచెం అతి జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది కలియుగంలో. మనం ఎవరికైనా కాస్త దానం చేయమన్నాం కానీ ఇంట్లో పడుకోబెడితే ఎలాగండి, దాంతో ఎంత ప్రమాదం వస్తుందండి బాబు. అతిథి దేవో భవ అండమే కాకుండా తర్వాత వచ్చే వాటిని కూడా తెలుసుకోవాలి. ఎవరిని పెడితే వాడిని, వాడి ముక్కు ముఖం తెలియకుండా, వాడి ప్రవర్తన తెలియకుండా ఇంట్లోకి పిలవకూడదు. పిలిస్తే ఇంటికి నానాయాతన వచ్చేస్తుంది, ఇంట్లో వాళ్ళకి పాపాలు వస్తాయి. ఇదిగో ఇటువంటి పాపములన్నీ ఆకాశగంగా స్నానం వల్ల పోతాయట. నీచులను ఇంట్లోకి పిలవడం వల్ల వచ్చేది, అలాగే నీచ సంపర్కం, మద్యపానము, తర్వాత తిరగకూడనటువంటి వాళ్ళతో తిరగడం వల్ల, ఇటువంటి వాటి వల్ల వచ్చే మహాపాపములన్నీ కూడా ఆకాశగంగా స్నానం వల్ల తక్షణం తొలగిపోతాయి. అంత గొప్ప పుణ్యమునిస్తుంది ఆకాశగంగ. కాబట్టి వీలున్నప్పుడు ఆకాశగంగలో సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యండి అని మనకి వేదవ్యాసుల వారు అందించారు. ఇక ఇక్కడ నుంచి చక్రతీర్థ మహిమ. ఇది చాలా గొప్ప తీర్థం. 7 కొండల మీదకి వెళ్ళిన వాళ్ళలో మీలో చక్రతీర్థం ఎవరన్నా చూసారా? ఒక్కరు చూశారండి, అమ్మయ్యా నా జీవితం ధన్యమైంది. ఆఖరి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఒక ప్రసాదం ఇస్తాను, మర్చిపోకుండా ఒక కొండ అవడికి ఇవ్వండి. చక్రతీర్థానికి వెళ్ళిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని శాస్త్రం చెబుతున్నది. కొండల మీద చాలా తీర్థాలు ఉన్నాయి, అందులో చక్రతీర్థ మహిమ చాలా గొప్పది. పురా శ్రీవత్స గోత్రీయ పద్మనాభో చితేంద్రియ చక్ర పుష్కరిణీ తీరే సోతప్యత్యత మహత్తపః. పూర్వం శ్రీవత్స గోత్రంలో పుట్టినటువంటి ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు పద్మనాభుడు. జితేంద్రియుట్ ఆయన, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, దత్తాత్రేయుడు వంటి వాడు, మహాతపస్సు చేసిన వాడు ఆయన. ఒకసారి నారదుడు ఆయనతోటి, నీకు ముక్తి కావాలంటే ఇంక అక్కడ ఎక్కడ కాదు, 7 కొండల మీదకి వెళ్ళిపో, 7 కొండల మీద ఒక తీర్థం ఉంది, ఆ తీర్థం దగ్గర తపస్సు చేయి అన్నాడు. ఇప్పుడు దానికి చక్రతీర్థం అని పేరు, కానీ అప్పటికింకా చక్రతీర్థం అని పేరు లేదు, అప్పటికి అది తీర్థం. ఫలానా తీర్థం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యి అని నారదుడు చెబితే, అక్కడికి వెళ్ళి కఠోర దీక్షతో ఇంద్రియ నిగ్రహంతో మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్న కాలంలో ఒంటిపూట భోంచేసేవాడు, ఎవరితోటి కఠిన వాక్కులు పలికేవాడు కాదు, పరుషంగా పలికేవాడు కాదు, పరమ జ్ఞానంతో తపస్సు చేశాడు. నిరంతరం పగటిపూట కాసేపు పురాణములు పారాయణ చేసుకుని మధ్యాహ్నం వేళ ఓ పండో ఓ కాయో ఏది దొరికితే తిని మళ్ళీ తర్వాత నారాయణ అష్టాక్షరీ మంత్ర జపం చేస్తూ తపస్సు చేశాడు. పన్నెండు సంవత్సరములు చేసేట తపస్సు అక్కడ. ఏవం ద్వాదశ వర్షాణి పద్మనాభో మహాముని. ఈ పద్మనాభుడనే మహాముని 12 సంవత్సరముల పాటు నిగ్రహంతో తపస్సు చేశాడు, ఉగ్ర తపస్సు చేశాడు, ఆహార నియమంతో తపస్సు చేశాడు, పురాణములు శ్రద్ధతో పారాయణము చేసుకుంటూ తపస్సు చేశాడు. ఈ మహాతపస్సుకు మెచ్చుకుని దేవతలకు కూడా దర్శనమివ్వని శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు అనంతుడు పద్మనాభుడి దగ్గరికి, ఆ పద్మనాభుడే వచ్చి దర్శనమిచ్చాడు. శంఖ చక్ర గదా పద్మములు ధరించి మరీ దర్శనమిచ్చాడు, 4 భుజములతో దర్శనమిచ్చాడు. అంత తేలిగ్గా ఆయన ఎవరికి దొరకడు. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళి జేరి భవాంధకారముల చిక్కకదాటుదురు. పూర్వం పండితులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన కాళ్ళు కనపడితే చాలు, కాళ్ళు కనపడకపోతే కాలి గోళ్ళు కనబడినా చాలు, ఆ గోళ్ల మీద తల పెట్టి నమస్కరిస్తే చాలు, కనీసం పాదాలు దొరకకపోతే పాదాల కింద ఉన్న ఎంత దుమ్ము దొరికినా చాలు, ఆ దుమ్ము శిరస్సును వేసుకొని మేము తరించాలి అనుకుంటూ ఉంటారట. అలా తపస్సు చేసేవారు పూర్వకాలంలో పండితులు. అయినా 1000 సంవత్సరములు తపస్సు చేసినా ఆ పండితులకి భగవంతుడి పాదాల దర్శనం కాలేదు, ఆయన కాలి గోళ్ల దర్శనం కాలేదు, కాలి కింద ఉన్న ఎంత దుమ్ము కూడా చూడలేకపోయారట. కానీ ఈయన అదృష్టం, ఈ శ్రీవత్సగోత్రుడు, ఈ పద్మనాభుడు ఏ పూర్వజన్మలో పుణ్యం చేశాడో, నారదుణ్ణి ఎంత భక్తితో గురువుగా స్వీకరించాడో, ఆ గురు మహిమ వల్ల, గురు కటాక్షం వల్ల 12 సంవత్సరములకి శ్రీమన్నారాయణ దర్శనం పొందగలిగాడు. ఓన్లీ 12 ఇయర్స్, 12 ఏళ్లలో దర్శనం పొందగలిగాడు. అది చాలా కష్టమే. కారణం చెప్పమంటారా? ఒకటి, ఆయనకున్న సంపూర్ణ గురుభక్తి. ఆయన గురువు నారదుడు అని చెప్పాం కదా. నారదుడు, నువ్వు కొండ మీదకి వెళ్ళు, అక్కడ ఒక తీర్థం ఉన్నది, అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పగానే, నారదా అక్కడికి వెళ్ళిపోతే నిజంగానే తపస్సు ఫలిస్తుందా, విష్ణువు దర్శనమిస్తాడా అని ఎక్కడ పిచ్చి ప్రశ్న వేయలేదు. ఆయన చెప్పాడు, ఈయన మారు మాట్లాడకుండా కొండ మీదకి వెళ్ళిపోయాడు. అలాంటి గురుభక్తి మనకు ఉండాలి. అలా ఉంటే భగవంతుడి అనుగ్రహం వస్తుంది, నువ్వు అనుకున్న పని అవుతుంది. ఎంతమందికి ఉంటుంది ఆ భక్తి? అయ్యా 143, 144 శ్లోకాలు పారాయణం చెయ్యి, లలితా సహస్రనామంలో నీ కోరికలు తీరతాయని చెప్పారనుకో, సరిపోతుంది అంటారండి? ఆ మాత్రమే చాలంటారండి? 143, 140 ఓన్లీ 2 శ్లోకాస్ అండి, 2 శ్లోకాలకే అమ్మవారు ప్రత్యక్షం అవుతుందా అని నువ్వు అడగగానే, అందులో నీకు నమ్మకం లేదన్నమాట, అవిశ్వాసం ఉందన్నమాట, అందుకే నీకు భగవద్ దర్శనం అవ్వడం లేదు. 2 శ్లోకాలు అంటే ఏంటి? 2 అక్షరములు చాలు, 1 అక్షరం చాలు. క్లీన్ మనమంటే అను భక్తితో ఆ క్లీన్ జపం చెయ్యి, నీకు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. కాదు ఉత్తి ఓం మను అని గురువుగారు నీకు చెప్పాడు, ఓం మను నీకు భగవత్ కటాక్షం కలుగుతుంది. అంతేకాని ఏమండి 4 పెద్ద యజ్ఞగుండములు పెట్టించి అంతెత్తు నిప్పు పుట్టించి అందులో పూర్ణాహుతి వేయించి యజ్ఞం చేయించక్కర్లేదంటారండి? ఇంత చేసి 2 శ్లోకాలు చదువుకుంటే చాలా అండి అని నువ్వే అడిగితే ఇంకా ఆయన ఏమంటాడండి? వీడే సలహా ఇస్తారు డాక్టర్ గారికి, డాక్టర్ గారు ఇంజక్షన్ అక్కర్లేదా అండి, ట్యాబ్లెట్ చాలా అండి, అందుకే డాక్టర్ గారు మండిపోయి పొడి చేస్తారు ఉప్పుని. అప్పుడు ఏమవుతుంది వాడికి? ఓహో వీళ్ళకి ఎక్కువ భారీ ఖర్చు ఉంటే కానీ ఫలితం రాదని అనిపిస్తోంది కనుక ఓ 10 రూపాయలతో వదిలిపోయే జ్ఞాని 2 లక్షలు అని వసూలు చేస్తాడు, దానికి 2000 ఖర్చు పెడతాడు, మిగతా 1,98,000 ఇంట్లో బ్యాంకులో వేసుకుంటాడు. నువ్వే మన తయారు చేస్తున్నావు చేతులారా? ఆయనకి తెలియదా ఎంత చేయించాలో? కాబట్టి అనవసరముగా లేనిపోని అవిశ్వాసాన్ని కలిగించుకొని పాడైపోతున్నావు. మహాత్ములైన మునులు చూసి చూడగానే వాడు ఏం చేసుకుంటే బాగుంటుందో చెబుతారు, చెప్పినట్టు చేస్తే ఇక తిరుగుండదు. గుర్తుపెట్టుకోండి, నమ్మకమే కావాలి. ఇంకా 2వ ప్రశ్న వేయకూడదంతే. అలా వేయకుండా చెప్పినది చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు, అడ్డకోలు ప్రశ్న వేసిన వాళ్ళంతా ఎన్నాళ్ళైనా బాగుపడకుండా అలాగే ఉన్నారు. ఈ మధ్యన ఒక ఆవిడ తగిలింది, ఎలా దొరికిందో పీటర్ నెంబర్ దొరికేసింది. ఆవిడకి ఏదో జాతక దోషం ఉంది. ఆవిడ అడిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగదోష పరిహారం కోసం ఏదో చేసుకోమన్నాను. సింపుల్ ఖర్చు, పెద్ద ఖర్చు కాదు. నేను ఓపిదేవిలో చేసుకోవచ్చా అండి, తిరుత్తడి వెళ్ళొచ్చా అండి, లేక విశాఖపట్నంలో చేసుకోవచ్చా అండి, లేక హైదరాబాద్లో చేసుకోవచ్చా అండి అంది. ఎక్కడైనా చేసుకోవచ్చమ్మా అన్నాను. ఏదో మా తమ్ముడు రికమెండేషన్లు అండి అందుకని. ఎక్కడైనా చేసుకోవచ్చు అంటే 1000 రూపాయలతో చేయొచ్చా అండి, 10,000తో చేయొచ్చా అండి, 100తోటా అండి, నీ సామర్థ్యాన్ని బట్టి చేయి తల్లి అన్నాను. పంతులు గారితో చేయించవచ్చా అండి, లేకపోతే మా ఆయనతో చేయించవచ్చా అండి? అమ్మా పంతులు గారు దొరికితే పంతులు గారితో, లేకపోతే గంతులు గారు దొరికితే మీ ఆయనతో గంతులు ఏం చేయించుకోమా? అక్కడ నేను కూడా కూర్చోవచ్చండి, నేను కూర్చోకూడదా అండి? కూర్చుంటే కూర్చో, లేకపోతే లేదు తల్లి అన్న. ఆ రోజు సాయంత్రం వేళ మా ఆయనతో సంపర్కం ఉండొచ్చా అండి? ఇలా అడిగింది. చివరికి వచ్చరికి రామరావు చెప్పలేక చెప్తాను, నేను వాళ్ళకి విసిగెత్తిపోయి. ఇంక నేనేం చెప్పను నేను, ఇక అక్కడ నుంచి బాబోయ్ విసిగిపోయి, ఒరే బాబు నువ్వు చూడరా ఫోన్ అన్నాను ఆయన. ఇక వాడి పని అయిపోయింది. ఇక వాడికి చూడండి 50 సార్లు అంటే 6 సార్లు 600 సార్లు ఇంకా వాడి అడిగే ప్రశ్నలకు వాడికి పిచ్చెక్కిపోయి, గురువు గారు నన్ను ఏం చేయమంటారండి అన్నాడు. మా తమ్ముడికి అంటకట్టే బాబు మళ్ళీ ఆయనే కదా రికమెండ్ చేశారన్నాను. మా తమ్ముడు గారికి కొంచెం ఓపిక ఎక్కువండి, ఆయన ఎన్ని రోజులైనా వాడతాడు, ఎల్ఐసి ఏజెంట్లు కొంచెం ఓపిక ఉంటుంది. వాళ్ళ రకరకాల ప్రశ్నలు వేస్తారు కదా, అందువల్ల దీనివల్ల మా ఆవిడికి వస్తుందండి డబ్బు, నాకు వస్తుందా అండి, నాకు పోయాక వస్తుందా అండి, పోక ముందు వస్తుందా అండి, ఇవి అడుగుతుంటారు. నామినేషనా నామినీయా ఏవో ఉంటాయి నాయన గొడవ. బాబోయ్ ఎల్ఐసి వాడికి ఎంత సహనం కావాలో, అందువల్ల ఆ సహనం ఆయనకు ఉంది కనుక ఆయనకి అంటగట్టు బాబు అన్న ఆయనకి విసిగెత్తిపోయి, ఏం ప్రశ్నలు అర్థం పర్థం లేకుండా చెప్పిన ప్రకారంగా అర్చకుడిని నమ్మి చేయించుకుంటే ఫలితం వస్తుంది, లేదా అసలు అడగకు వదిలి. ఎందుకు ఇంత గొడవ? పాప ఆయన ఏదో 2000 అడిగాడు దక్షిణ. ఈ రోజుల్లో 2000 దక్షిణ పెద్ద గొప్ప కాదు, ఏదో యజ్ఞానికి పనికి వచ్చే సామాగ్రి తెచ్చుకోమన్నట్ట. ఇక అక్కడి నుంచి 2000 ఇవ్వచ్చా అండి ఆయనకి, ఎక్కువ అంటారా తక్కువ అంటారా? నేనేం చెప్తాను, అది ఎక్కువ తక్కువ, అది ఎక్కువ కాదు అని నీకు తెలియాలి. అన్నం తినేవాడికి 2 బూరెలు తింటే ఎక్కువ అవుతాయో తక్కువ అయితే వాడికి తెలుస్తుంది. 2 బూరెలు తినక ఇంకో బూరు తినాలనిపించింది మొన్న మన భోజనాల్లో. భోజనాల్లో బూరెలు వేసేట్టుగా ఆ బూరెలు కూడా భారీగా ఉన్నాయట. ఒక్కొక్కళ్ళ అదృష్టం 10 బూరెలు తినగలరు, ఎందుకు అలాంటి అర్భకురాలు పాప ఒక్కటి తింటే ఏవో అంటుంది. ఏం చేస్తాయి, ఎవడ అదృష్టం వాడిది? ఈ పిచ్చి ప్రశ్నలు వద్దు. ఒక్కసారి మీ గురువు గారు మిమ్మల్ని ఇలా చెయ్యమని చెబితే మారు మాట్లాడకుండా అలా చెయ్యండి, మీకు భగవద్ దర్శనం అవుతుంది. మహానుభావుడైనటువంటి ఆ పద్మనాభుడు నారదుణ్ణి నమ్మాడు, 12 ఏళ్ళు తపస్సు చేశాడు, 12 ఏళ్ళకి శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అది గురుభక్తి, గురుభక్తితో పాటు వెంకటాచల మహాత్మ్యం. ఆ గురువుగారు వెంకటాచలం మీద తపస్సు చేస్తే తొందరగా విష్ణు దర్శనమిస్తాడు అని చెప్పాడు, చెప్పగానే నమ్మాడు, వెంకటాచలం మీదకి వచ్చాడు. వెంకటాచలం మీదకే వెళ్ళాలండి, ఇంకొక ఆంకటాచలానికి వెళ్ళకూడదు అనే ప్రశ్న వెయ్యలేదు. ఇంత గట్టిగా చెబుతున్నాను కాబట్టి ఇక మీదటైనా భవిష్యత్తులో అది గుర్తుపెట్టుకోండి. ఒక మంత్రం గురువు చెప్పాడంటే, ఒక స్థలమునకు వెళ్ళమన్నాడంటే, ఇక రెండవ ప్రశ్న లేకుండా పెడితే తిరుగు లేకుండా ముక్తి పొందుతారు. గురువుగారు మీరు ద్వారక రమ్మన్నారు అనుకోండి, కానీ ద్వారక రావడం కుదరదండి. ద్వారకకి బదులుగానండి ద్వారకాని హోటల్కి వెళ్ళొచ్చండి అని అడిగితే నేనేం చెప్తాను, వెళ్ళు హోటల్కే వెళ్ళు. ఆ పని చెయ్యమన్నారంటే దాని వెనకాతల గురువులకి ఎంత ప్రేమ లేకపోతే చెబుతారు, వాడికి ఏ ప్రాయశ్చిత్తం చేయించాలో ఎరిగి చెబుతారు. ఆ వ్యక్తిని చూసినప్పుడే చెబుతాం మేము. అందువల్ల పద్మనాభుడు అదృష్టవంతుడు, పరమ పవిత్రమైన వెంకటాద్రి మీదకి నారదుడు చెప్పగానే వెళ్ళాడు, ఆయన చెప్పిన రీతిలోనే గురువు గారి మీద నమ్మకంతో తపస్సు చేశాడు, శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఆయన భక్తితో ఇలా స్తోత్రం చేశాట. ఈ స్తోత్రం మీరు కూడా అనండి, మీకు శుభం కలుగుతుంది. ఇది పద్మనాభుడు చేసిన, వెంకటాద్రి మీద చేసిన శ్రీనివాస స్తుతి. నమో దేవాధిదేవాయ వెంకటేశాయ శార్ంగిణే నారాయణాద్రివాసాయ శ్రీనివాసాయ తే నమః. ఈ శ్లోకాలు మొత్తం 4 ఉంటాయి, అన్నిటికీ చివరన శ్రీనివాసాయ తే నమః అని వస్తుందన్నమాట. నమః కల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే శేషాచల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. నమస్త్రైలోక్యనాథాయ విశ్వరూపాయ సాక్షిణే శివబ్రహ్మాదివంద్యాయ శ్రీనివాసాయ తే నమః. నమః కమలపత్ర నేత్రాయ క్షీరాబ్ధిశయనాయతే దుష్టరాక్షస సంహర్త్రే శ్రీనివాసాయతే నమః. ప్రణతార్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. ఈ విధంగా శ్రీనివాస నీ కొరకు నమస్కారం అని మకుటంగా స్తోత్రం చేశాడు. నువ్వు సమస్త దేవతలకి ఆదిదేవుడివి, వెంకటాచల నివాసుడివి, శారంగం అనే కోదండం ధరించేవాడివి, నారాయణ అని పేరు కలిగిన కొండ మీద నివసించేవాడివి. అటువంటి శ్రీనివాస నీకు నమస్కారం. సమస్త కల్మషములు తొలగించే నీకు నమస్కారం. మేము చేసే పాపాలు ఒకటా రెండా మూడా నాలుగా లెక్క పెట్టడానికి వీలు కానన్ని కల్మషములు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, పాపాలు మాలో ఉన్నాయి. ఇవన్నీ దర్శన మాత్రంతో, స్పర్శన మాత్రంతో, నామస్మరణ మాత్రంతో తొలగించే నీకు నమస్కారం. శేషాద్రి మీద నివసించే నీకు నమస్కారం. ముల్లోకాలకి వల్లభుడవైన, నాథుడవైన, ప్రభువైన నీకు నమస్కారం. విశ్వరూపుడవైన నీకు నమస్కారం. సమస్త లోకాలకి సాక్షిగా ఉండే నీకు నమస్కారం. శివుడి చేత, బ్రహ్మ చేత, ఇంద్రుడి చేత, ఇంకా అనేక దేవతల చేత, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పండగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల చేత నమస్కారాలు అందుకునే శ్రీనివాస నీ కొరకు నమస్కారం. పద్మ పత్ర నేత్రుడివైన నీకు నమస్కారం. తామర పువ్వు రేకులు వంటి కళ్ళుట ఆయన కళ్ళు, ఆయన కళ్ళు తామర పువ్వు రేకుల్లో అందంగా ఉంటాయి. అటువంటి కళ్ళు కలిగిన నీకు నమస్కారం. క్షీరసాగరంలో నిద్రపోయే నీకు నమస్కారం. దుష్టులైన రాక్షసులను సంహరించే శ్రీనివాస నీకు నమస్కారం. ప్రణత ఆర్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. ఆర్తి వినాశాయ, ఆర్తిని తొలగించేవాడు. ఆర్తి అంటే ఏమిటి? కష్టం, అనారోగ్యం వల్ల కొన్ని కష్టాలు, సంపదలు లేక కొన్ని కష్టాలు, పెళ్లి కాక కొన్ని కష్టాలు, పెళ్ళయ్యే కొన్ని కష్టాలు, బట్టలు ఎక్కువ కష్టాలు, లేక కష్టాలు, ఇల్లు లేక కష్టం, ఇల్లు ఎక్కువ కష్టం, అన్ని కష్టాలే మనిషికి. ఇవన్నీ ఆర్తులు. ఈ ఆర్తులను తొలగిస్తాడు. ఎవరి ఆర్తులు? అందరికీ ఆర్తి ఉంది, కానీ అందరి ఆర్తి తొలగిస్తాడా? ప్రణత ఆర్తి వినాశాయ, వినయముగా నమస్కరించే వారి యొక్క కష్టములు తొలగించే నీకు నమస్కారం. మన నమస్కారం కూడా ప్రణత వినయముగా నమస్కరించాలి. నత అంటే నమస్కరించుట, ఇలా వంగి నమస్కరించుట. ప్రణత బాగా వినయంగా నమస్కరించుట. నమస్కారాన్ని బట్టే మనకి అవతల వాడి మీద ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుంది. నమస్కారం అండి అన్నావా, ఏదో ఇష్టం లేక దండం పెడుతున్నట్టు హాయ్ అంటాడు ఒకడు. వీడి తలకాయ హాయ్ ఏమిటి? వీడి తలకాయ రెండు చేతులు జోడించి అత్యంత వినయంతో నమస్కరిస్తారు కొంతమంది. అటువంటి భక్తులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళకి శుభం ఎందుకు కలగదు? కలుగుతుంది. ఈలోపు మన వాళ్ళు మీరు అలా సాష్టాంగ పడితే కుదరతుంది, లేవండి లేవండి అంటారు. మరి వాళ్ళది ధర్మం, వాళ్ళది మీ ధర్మం, మీది. వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు పెట్టేది అలా పెట్టేయండి, ఏం పర్వాలేదు. మహా అయితే లేవండి అంటారు. అయితేనే మనం దండం పెట్టడమే. వెనకడు ఒక సామెత ఉంది, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు, దేవుడి దగ్గరగా ఎవడన్నా నవ్వితే నాకేం సిగ్గు లేదు, నేను దండం పెడతాను అన్నట్టు. కాకపోతే కాళ్ళు పీకేయకండి. ఆయన కాళ్ళు మళ్ళీ రెండో రోజు కూడా నమస్కారం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. పాదాలు పట్టుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి కొన్ని, అందువల్ల పాదాలు ముట్టుకోవద్దు అంటారు. తప్ప వినయంగా నమస్కారం చేస్తే వాడికేం రాదు, మనకి లాభం. ఆ భగవంతుడికి మనం నమస్కారం చేస్తే ఆయనకు వచ్చే లాభం ఏమిటండి? ఆయన కాళ్ళు పట్టుకున్నాం. ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయనకి మన వల్ల వచ్చే లాభమేమీ లేదు. కానీ ఆ పరమాత్మునికి వినయముతో, అత్యంత శ్రద్ధతో, భక్తితో నమస్కరిస్తే మన పాపాలు, మన కిల్బిషాలు, మన కష్టాలు ఆ క్షణమే పటాపంచలైపోతాయి, అవి తీరతాయి.